ధ్యానం అంటే ఇంగ్లీష్లో మెడిటేషన్. ఇప్పుడు మనం ఎన్నో పుస్తకాలు చూస్తాం మెడిటేషన్ గురించి, ఎన్నో పుస్తకాలు ధ్యానం గురించి చూస్తాం. వివేకానందులు ధ్యాన యోగము అనే పుస్తకం విడిగా, కర్మయోగం, భక్తి యోగం ఇలా విడివిడిగా ఇచ్చారు. ఇవన్నీ భగవద్గీతలో కూడా ఉంటాయి. ధ్యాన యోగం ఉంటుంది, భక్తి యోగం ఉంటుంది, కర్మయోగం ఉంటుంది, కర్మ సన్యాస యోగం ఉంటుంది, మోక్ష సన్యాస యోగం ఉంటుంది, రాజగుహ్యం ఉంటుంది, క్షేత్రజ్ఞం ఉంటుంది, గుణత్వ విభాగ యోగం ఉంటుంది. వీటన్నింటిలో ధ్యాన యోగం చాలా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది, చాలా ఇంపార్టెంట్. ధ్యానం అంటే ఏంటి? ఇది ధ్యానం ద్వారానే సృష్టి అంతా జరిగింది కాబట్టి ధ్యానం వల్ల ఏం చేయొచ్చు? సృష్టి చేయవచ్చు. ఒకదాన్ని సృష్టించాలంటే ధ్యానం చేయటమే. చాలా మందికి అనుభవం ఉంటుంది మాస్టర్తో పరిచయం ఉన్న వాళ్ళకి, ఆయన ఏదన్నా ఒక ఇంపార్టెంట్ వర్క్ చేయాలనుకుంటే లోపలికి వెళ్ళిపోయి తలపేసేసుకున్నారు. ఒక కన్స్ట్రక్షన్ కానీ, ఒక పెద్ద ప్రాజెక్ట్ గురించి ఏదన్నా ప్లాన్ చేస్తున్నప్పుడు కానీ ప్రతిసారి ఆయన ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయేవారు, ఎవరు డిస్టర్బ్ చేయకుండా తలపేసేసుకునేవారు. ఇవన్నీ మహాత్ముల చరిత్రలు చదివితే వాళ్ళు నిరంతరం ధ్యానమగ్నులై ఉంటారు, ధ్యానంలో ఉంటారు. అంతెందుకు గురు చరిత్రలో ఉంటుంది, దత్తాత్రేయ స్వామి ఎప్పుడు నాదానుసంధానం కలిగి ఉంటాను అని చెప్తారు. ఓంకారం చేస్తూ నాదానుసంధానం, ఓంకారం అనే నాదంతో మనస్సు ఒక్కటైపోవటం, అనుసంధానం. అనుసంధానం అంటే మనం కరెంట్ పాస్ అవ్వాలనుకోండి, సాకెట్లో ఏం చేయాలి, ఈ ప్లగ్ పెట్టి కనెక్షన్ ఇచ్చుకోవాలి. అప్పుడు మన కంప్యూటర్కి కరెంట్ సోర్స్కి అనుసంధానం అవుతుంది. అలాగే మనస్సు భగవంతుడితో అనుసంధానం చేసుకోవాలి. ఈ ధ్యానం అనేది రకరకాలుగా చెప్తారు. ఆరోగ్యానికి ధ్యానం చెప్తారు, మనస్సు బాగుండకపోతే ధ్యానం చెప్తారు, అలాగే మనస్సులో శక్తులు ముఖ్యంగా మదిమరుపు ఉందనుకోండి, అది పోవటానికి ఇవి ఈ రకంగా ధ్యానం చేసుకోవాలి. అలాగా ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ టీఎం వాళ్ళు ఎన్నో రకాలు చెప్తారు, నిద్ర పట్టడానికి, బీపీ తగ్గడానికి ఇలా. కానీ ధ్యానం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అసలు ధ్యానం ఎందుకంటే కేవలం, కేవలం అంటే ఒక్కటే, ఒక్కటే ఉన్నది ఏదో దాన్ని తెలుసుకోవడానికి ధ్యానం ఇవ్వబడింది. ధ్యానం వల్ల మనకు భాగవతంలో ఉంటుంది సృష్టించు అన్నట్ట. బ్రహ్మదేవుణ్ణి భగవంతుడు ఏం చేశాడు, చతుర్ముఖ బ్రహ్మని సృష్టించాడు, పరబ్రహ్మను సృష్టించి ఏం చేశాడు, నువ్వు సృష్టి చేయి అన్నాడు. ఈయనకి సృష్టి ఎలాగ చేయాలో తెలియలేదు. అప్పుడు ఏం చేయమన్నాడు, తప 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 అని చెప్పాడు. తప తప ఆ రెండు అక్షరాలే. అప్పుడు ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అప్పుడు ఆయనకి గాయత్రి మంత్ర దర్శనం అయింది. ఆ గాయత్రి మంత్ర దర్శనం ద్వారా ఓంకారాత్ వ్యాహృతి భవతి, ఓంకారం నుంచి మూడు వ్యాహృతులు వచ్చాయని చెప్పుకున్నాం మనం కిందకి క్లాసులో. మూడు వ్యాహృతుల నుంచి గాయత్రి వచ్చింది, గాయత్రి నుంచి సావిత్రి వచ్చింది, సావిత్రి నుంచి సరస్వతి వచ్చింది, సరస్వతి నుంచి వేదాలు వచ్చాయి, వేదాల నుంచి లోకాలు వచ్చాయి. ఈ రకంగా లోకాలన్నిటికీ సృష్టికి మూలం, లోకాల నుంచి వెనక్కి 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 వెళ్తే ఓంకారం మూలము అన్నిటి. కాబట్టి అన్నిటికీ మూలమైంది ఏంటంటే ఓంకారం. మనం దేన్ని ధ్యానించాలి అంటే మనం అందరం కూడా ఓంకారం నుంచే వచ్చాం. ఓంకారం నుంచి వచ్చిన లోకాలు ఎలా ఉన్నాయో జీవులు కూడా ఓంకారం నుంచే వచ్చారు. సో మన సోర్స్ తెలుసుకోవాలి. సోర్స్ ఎందుకు తెలుసుకోవాలి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనం మర్చిపోయామనుకోండి, ఇల్లు వెతుక్కుంటూ మళ్ళీ ఇంటికి వెళ్తాం కదా. సపోజ్ మనల్ని ఎవరన్నా తీసుకెళ్ళి హరిద్వార్ తీసుకెళ్తామని చూపించి మధ్యలో ఆగ్రాలోనే దించేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి మనల్ని, అప్పుడు ఏం చేస్తాం, అటు వెళ్తే హరిద్వార్ అన్నా వెళ్తాం లేదా ఇంటికన్నా వచ్చేస్తాం. వెతుక్కుంటాం మనం ఎక్కడి నుంచి వచ్చాం అక్కడ వెనక్కి వెళ్ళిపోవడానికి. అయ్యో ఈ ఊరు తెలియదు, భాష రాదు, మనకు తెలుగు వాళ్ళం కదా, ఆగ్రాలో దింపేస్తే మనకు ఏం తెలుస్తుంది. ఎలాగో అష్ట కష్టాలు పడి ఇంటికి వస్తాం, దేవుడా రావడా అప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. అలాగే మనం ఓంకార స్వరూపుడైన సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు అయిన పరమాత్మ. అలాగే ఇంకా ఓంకార స్వరూపుడికి ఏంటంటే పుట్టుక లేనివాడు, ఎప్పుడు పుట్టాడు ఎవడికి తెలియదు. ఒకడు ఉంటే కదా ఆయన పుట్టిన, ఆయనకంటే ముందర ఒకడు ఉంటే వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తారు ఈయన ఫలానప్పుడు పుట్టారని. ఆయనే ముందర ఉన్నాడు అందరికంటే, ఆయన తర్వాతే ఆయన నుంచి అందరూ వచ్చారు. కాబట్టి ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవడికి తెలియదు. ఆయన ఎప్పుడు ఉన్నాడో ఎప్పుడు ఉండడో అలాంటివి ఏవి చెప్పడానికి ఎవరికి లేదు. ఆయన ఎప్పుడూ ఉంటాడు, శాశ్వతుడు, సనాతనుడు. అలాగే ఒక చోట నుండి ఇంకో చోట ఉండే ఉంటాడు అంటే అలా లేదు, అన్ని చోట్ల ఉంటాడు. ఆకాశం ఎక్కడ ఉంటుందంటే ఆకాశంలోనే అన్నీ ఉంటాయి తప్ప ఆకాశం దాటి ఏమి ఉండవు. ఈ ఆకాశానికి శాస్త్రం ఏం చెప్తుందంటే ఆకాశం శరీరం బ్రహ్మ. ఆ బ్రహ్మ యొక్క బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా మూలమైన వాడు. ఆయనే సచ్చిదానందుడు అంటారు. ఆ సచ్చిదానందుడు అయిన పరమాత్మ యొక్క శరీరం మనకు ఎలాగైతే శరీరం ఉందో అలాగే ఆయనకి ఆకాశం శరీరం. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనం దేన్ని ధ్యానించాలి. మనం గాయత్రి మంత్రంలో మొట్టమొదటి ఓం అంటున్నప్పుడు ఆ ఓంకారంలో అవినాశి, జన్మ కర్మ లేనివాడు, నాశనము లేనివాడు, నిత్యుడు, శాశ్వతుడు, సనాతనుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు, పరమ ప్రేమస్వరూపుడు, అకారణ అవ్యాజ కరుణామూర్తి, పరమదయాళు, సర్వభూత మహేశ్వరుడు, సర్వలోకాలకి అధిపతి, సర్వలోకాలకి సృష్టికర్త, అలాంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతడు ఓంకారము. మనం ఓంకారం ఉచ్చరిస్తున్నప్పుడు ఈ లక్షణాలన్నిటితో కూడిన వాడు నాలో అవతరించాలి. లేకపోతే ఇప్పుడు చిన్న దాంట్లోకి చిన్న పాక ఉందనుకోండి, దాంట్లో ఏనుగు వస్తే పాక అంత ఊగిపోతుందని చెప్తారు ఒక ఆయన మహాత్ముడు. అలాగే మన చిన్న ఈ మానవ దేహంలోకి ఆ అనంతుడు రావడం అనేది దేహం భరించలేనంత. అందుకని ఏం చేస్తామంటే ఆ అనంతుడికి మనల్ని సమర్పించుకుంటాం. అనంతుడిని మనలోకి ఆహ్వానించడం అనే విషయంలో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అనంతుడు, శాశ్వతుడు, సర్వవ్యాపి అయినవాడు అంతటా ఉన్నాడు కదా, ఆ అంతటా ఉన్నవాడికి మన హృదయాన్ని సమర్పించుకోవాలి అంతే. ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు ఏం చేయాలి, మొదట మనం దేన్ని ధ్యానం చేస్తున్నామో దాని గురించి బాగా తెలుసుకోవాలి. గాయత్రి మంత్రం ధ్యానం, గాయత్రి మంత్రంలో మంత్రజపం ధ్యానం రెండు కలిసి ఉంటాయి. కాబట్టి గాయత్రి చేస్తున్నప్పుడు గాయత్రి మాతకి ఏ లక్షణాలు చెప్పారో గురువు గారు అవన్నీ ఒక చోట రాసుకోవాలి. రాసుకొని ఆ గాయత్రి మాత లక్షణాలు, ఆవిడ పరమ ప్రేమ స్వరూపుణి, అనంత దయామూర్తి. ఆవిడికి కారణం లేకుండా అందరి మీద కరుణ ఉన్నది, అవ్యాజ కరుణామూర్తి. సమస్త జ్ఞానప్రదాయిని, సర్వవేద స్వరూపిణి, దేవమాత, విశ్వమాత, ఆద్యశక్తి. ఆవిడే బ్రాహ్మి, వైష్ణవి, శాంభవి, అలాగే ఆవిడే సావిత్రి, ఆవిడే కుండల్ని, ఆవిడే సర్వములు. అలాంటి జగన్మాత నా ఎదురుగుండా ఉన్నది అని ముందర ఊహించుకోవాలి. ఊహించుకోవడం చేత కాకపోతే గురువుగారు ఏం చెప్పారంటే, పరమ పూజ్య గురుదేవులు, నేను ఇచ్చిన ఈ ఏకముఖిని మీ ఎదురుగుండా పెట్టుకోండి, తదేకంగా అమ్మని చూడండి. చూసి అమ్మకి ఏ లక్షణాలు చెప్పాను, ఆ లక్షణాలన్నీ కూడా అమ్మ అనుగ్రహం వల్ల నాలో కూడా వికసిస్తున్నాయి, నాలో అవి ప్రవేశించి నన్ను అదే లక్షణాలు కలవాడిగా చేస్తూ ఉన్నాయి. గాయత్రి మాటకి ఏ లక్షణాలు అయితే చెప్పారో అవే లక్షణాలు నాకు వస్తున్నాయి. భ్రమర కీటక న్యాయం అని చెప్పి ఒక న్యాయం ఉంటుంది. దాన్ని ఏంటంటే ఒక పురుగుని తీసుకొచ్చి చుట్టూ తిరుగుతుంట, నల్లగా ఉంటుంది భ్రామరి, భ్రమరం, దాని పేరు భ్రమరం. సౌండ్ చేస్తూ మామూలు పురుగు చుట్టూ తిరుగుతుంది. కొన్ని రోజులు అయ్యేసరికి ఇది కూడా దానిలాగా అయిపోతుంది. ఆ శబ్దం విని భ్రామరి, అవి ఒక రకమైన భ్రమరాలు, అవి వచ్చి ఒక రాక్షసుని చంపేసాయి. అందుకని ఆవిడని భ్రమరాంబ అంటారు, శ్రీశైల భ్రమరాంబ, భ్రామరీనాదం. మనం కూడా ఓంకారం చేసేప్పుడు ఆ భ్రమరం ఎలాగైతే నల్లటి పురుగు ఉంటుంది, సౌండ్ వస్తుంది దాంట్లో అది ఎగురుతూ ఉంటే అలాగ ఓంకారాన్ని ఉచ్చరించాలి. అంతేగాని ఓ అలా కాదు. అందుకని ఉచ్చారణలో ఆ భేదాన్ని గమనించాలి. గమనించి ఆ భ్రామరీ నాదాన్ని మనం షణ్ముఖి ముద్ర వేసుకుని చేస్తే అప్పుడు ఆ భ్రమర నాదం వల్ల కీటకం ఎలాగైతే భ్రమరం అవుతుందో, ఆ భ్రమర పురుగు ఎలాగైపోతుందో, పురుగు కాస్త అలాగ జీవుడు కూడా భ్రామరీ రూపంగా ఆ ఓంకార స్వరూపంగా మారతాడు. అంటే ధ్యానం చేసే దానికి ముందే మనం ధ్యానం అనే ప్రక్రియ మొదలుపెట్టే ముందు మనం ఎవరిని ధ్యానం చేస్తున్నాం? కృష్ణుని ధ్యానం చేస్తున్నాం, కృష్ణుని లక్షణాలేంటి? రాముడిని ధ్యానం చేస్తున్నాం, రాముడి లక్షణాలేంటి? ఈ రాముడి లక్షణాలు, కృష్ణుని లక్షణాలు మనకు ఎక్కడ తెలుస్తాయి? మాకు కష్టం కదండి, అన్ని పుస్తకాలు చదవలేమంటే ఏమి కష్టం లేదు. వాళ్ళ అష్టోత్తర నామాలు అని ఉంటాయి, 108 నామాలు. ఆ 108 నామాల్లో వాళ్ళ గుణగణాలు ఉంటాయి, 108 గుణాలు ఉంటాయి. ఏకంగా ఆ 108 గుణాలు గుర్తు తెచ్చుకోవచ్చు వీలైతే. పోనీ కొన్నే గుర్తు తెచ్చుకోవచ్చు, 16 గుర్తు తెచ్చుకోవచ్చు, 12 గుర్తు తెచ్చుకోవచ్చు, అంటే ఒక్కటే గుర్తు తెచ్చుకోవచ్చు, మీ ఇష్టం. అవి గుర్తు తెచ్చుకుంటూ అలాంటి కృష్ణుడిని నేను ధ్యానం చేస్తున్నాను. ఆర్తజన సంరక్షకుడిని, శరణాగతత్రాణ పరాయణుణ్ణి, ఇలాగా దాంట్లో ఉన్న నామాలు గుర్తు తెచ్చుకుంటూ సమస్త జగదాధారాయ నమః అని ఒక మంత్రం ఉంది. అంటే సమస్త జగత్తులకు ఆయనే ఆధారం, కాబట్టి మనకు ఆధారమే కదా. సమస్త జగత్తులకి ఆధారమైన వాడు ఆఫ్టర్ ఆల్ ఒక మనిషికి ఆధారం కాదా? ఆ నామం చేస్తున్నప్పుడు మనకు సమస్త జగదాధారాయ నమః అనేవాడే నాకు ఆధారం అనే భావనతో చేస్తే మన భారం అంతా ఆయన మీద ఉంటుంది. మనమే అన్నీ చేస్తున్నాం, మనమే అన్నీ వెతుక్కుంటున్నాం అనే బాధ అక్కర్లేదు. కానీ అది అర్థం కావడానికి కొంత టైం పడుతుంది. అంటే ధ్యానం చేయటానికి ఒక కండిషన్, మొదటిది ఏంటి అంటే మనం ఎవరిని ధ్యానం చేస్తున్నాము? ఇందా చెప్పుకున్నాం చూసారా, రాముడు, కృష్ణుడు, అలాగే అమ్మవారు లలితా పరమేశ్వరి, లేకపోతే గాయత్రి మాత, లేకపోతే మీ ఇష్టం ఏదైనా చెప్పుకోవచ్చు. అలా చేసుకుంటున్నప్పుడు లేకపోతే హనుమంతుడు, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా 3 దేవతలు ఉన్నాము, వాళ్ళకి ఏ లక్షణాలు ఉన్నాయో బాగా గుర్తు తెచ్చుకుంటూ ఆ రూపాన్ని చూస్తూ ఆ లక్షణాలు గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళకి ఏ మంత్రం ఉందో ఆ మంత్రం చేస్తూ ఉంటారు. చేయగా చేయగా ఏమవుతుందంటే మెల్లిగా మంత్రం ఆగిపోతుంది ఎప్పుడప్పుడు, ఆ లక్షణాలన్నీ మర్చిపోతాం. మర్చిపోయిన తర్వాత మనంతటి మనం మర్చిపోం, మంత్రం చేస్తుండగా మంత్రం ఆగిపోతుంది. జపమాలు తిప్పుతున్నాం అనుకోండి, ఇలా 1, 2, 3, 4 108, మళ్ళీ ఆ మేరు రాగానే వెనక్కి తిప్పి మళ్ళీ 1, 2, 3, 4 108 ఇలా చేస్తున్నాం. కొంతసేపు ఆయనకి చేతులు వేళ్ళు కదలవు, జపమాల ఆగిపోతుంది, మంత్రం నోట్లో ఏమి ఉచ్చరించబడదు, లేకపోతే మనసులో కూడా మంత్రం జపం జరగదు, ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే నామము రూపము రెండు పక్కకు పోతాయి. అంటే నామం, మంత్రం ఏదైతే చేస్తుందో అది గుర్తురాదు, ఏ రూపాన్నైతే మనం అంతవరకు కళ్ళ ముందు పెట్టుకున్నాం అదంతా కూడా మాయమైపోయి అక్కడ రూపాలు బదులు గుణాలు మిగిలిపోతాయి. ప్రేమస్వరూపుడు కృష్ణుడు అని ధ్యానం చేస్తాం అనుకోండి, ఆ కృష్ణుడు ఆకారం అంతా పోయి చేతిలో వేణు ఇలా నుంచున్నాడు, త్రిభంగి నారాయణుడు ఇలా నుంచున్నాడు, వేణు ఇలా పట్టుకున్నాడు, నెమలిపించి ఉంది, అందమైన కౌస్తుభం ఉంది, ఇక్కడ కస్తూరి తిలకం ఉంది, ఇవన్నీ పోతాయి. పోయి ఒక రంగు మిగులుతుంది, కృష్ణుడికి ఒరిజినల్గా ఒక రంగు ఉంటుంది, ఒక రకమైన చక్కటి బ్లూ కలర్ లేదా ఒక చక్కటి పింక్ కలర్. మనం కమలా లోటస్ వేస్తాం చూస్తే అవన్నీ కూడా ఆ దేవతకి సంబంధించిన ఒక రంగు ఉంటుంది, రంగులోకి పోతుంది. ఇంకా ఇంకా చేస్తూ ఉంటే ఆ రంగు కూడా పోతుంది, పోయి ఒక రకమైన అనంతమైన స్థితి కనిపిస్తుంది, అనుభవంలోకి వస్తుంది. అంటే ధ్యానంలో మనం ఎలాగ 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 మెట్లు ఎక్కాలి అంటే, ధ్యానంలో కూర్చోగానే ముందర మనకు ఎవరిని ధ్యానం చేస్తున్నాం వాళ్ళకి ఏ లక్షణాలు ఉన్నాయి, వాళ్ళ మంత్రం, ఈ మంత్రం ఏం చేస్తుందంటే, రామకృష్ణ పరమహంస గారిగా ఉన్నప్పుడు పరమపూజ్య గురుదేవులు ఏం చెప్పారంటే, మంత్రం గురించి, ఏదన్నా ఒక వస్తువు నీళ్ళల్లో ఉందనుకోండి, దాన్ని ఒడ్డుకు చేయాలంటే, ఒడ్డుకు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఒక తాడు కట్టి మనం మెల్లిగా లాక్కోవాలి దగ్గరికి, ఇలా ఇలా నూట్లో నీళ్లు తాడాలంటే బావి వేస్తాం, మెల్లిగా తాడు ఇలా లాగుతుంటే లోపల ఉన్న బిందో చేదో బయటకు వస్తుంది నీళ్ళతో సహా. అలాగా మనం మంత్రం చేస్తూ ఉంటే ఈ మంత్రానికి అధిదేవత ఎవరున్నారో వాళ్ళు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ మంత్రం ద్వారా ఎవరు మంత్ర జపం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వస్తారు అని స్వామి చెప్పారు. అందుకని మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, మంత్రజపం చేస్తూ ఉంటే, మంత్రజపం చేస్తూ ఉంటే మన ఎదురుకుండా సాక్షాత్తు ఆ మంత్రానికి అధిదేవత ఎవరో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనందరం గాయత్రి చేస్తున్నాం, గాయత్రి మంత్రానికి అధిదేవత సవిత, కాబట్టి నా ఎదురుకుండా సవిత ఉంది. సవితకి లక్షణాలు చెప్పారు, అన్నీ ఏమి కాదు, సృష్టి మొత్తం అంతా కూడా ఆవిడ నుంచి వస్తుంది, కాబట్టి సృష్టి మొత్తానికి మూల కారణమైన సవిత తేజస్సు వర్షిస్తోంది. ఆ లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి, సవితకి ఉండే లక్షణాలు మనం గురువుగారి సాహిత్యంలో చూడవచ్చు, గాయత్రి మంత్రం, గాయత్రి మహావిజ్ఞానంలో క్లియర్గా ఉంటాయి ఇవన్నీ. కొత్తగా మళ్ళీ పుస్తకాలు ఏం కొనుక్కొని చదవక్కర్లేదు, ఆ గాయత్రి మంత్రం చేయగా చేయగా మెల్లిగా మనకు మన కొన్ని కొన్ని గమనిస్తాం. దాంట్లో ఒకటి ఏంటంటే, మన దేహం గురించి మర్చిపోతాం, కాసేపు మనం ఎక్కడున్నామో కూడా తెలియదు, అంటే చోటు మర్చిపోతాం, రాజమండ్రిలో ఉన్నాం, విజయవాడలో ఉన్నాం, లేదా హైదరాబాద్లో ఉన్నాం, అమెరికాలో ఉన్నాం, లేదా సప్తఋషి ఆశ్రమంలో ఉన్నాం, లేదా శంబళలో ఉన్నాం, అవి ఏమి ఉండవు, అన్నీ పోతాయి. మరి పోతే ఎలాగా, ఏం భయం అక్కర్లేదు, ఒకటి పోతుంది ఏంటి, ఎక్కడున్నామో మాయమైపోతుంది, మర్చిపోతాం, అది దాటి వెళ్తాం అనమాట, మర్చిపోము. ఇప్పుడు రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి, రాజమండ్రి తర్వాత గోదావరి బ్రిడ్జ్ వస్తుంది, గోదావరి నది దాటాలి, కొవ్వూరు వస్తుంది, అది కూడా దాటాలి, దాటి దాటి వెళ్తేనే విజయవాడ వస్తుంది, అది తప్ప అది దాటకుండా రాదు. అలాగా మనం మన దేహం అనే స్థితిని దాటాలి, దాటిన తర్వాత ప్రాణం అనే స్థితి ఇంకా ఉంటుంది, అది కూడా దాటాలి. అంటే దేహం అంటే ఇంద్రియాలు అనమాట, అంటే చలియటం, వేడిగా ఉంది అనిపించడం, గుచ్చుకుంటుంది అనిపించడం, ఇలాంటివన్నీ పోతాయి మళ్ళీ, ఆ చప్పుళ్ళు వినపడటం అన్నీ పోతాయి, అవి కనపడటం పోతాయి. పోయిన తర్వాత దేహస్థితి పోయిన తర్వాత ప్రాణం, ప్రాణంలో రకరకాల బాధలు తెలుస్తాయి, ఏం బాధలు ఉంటాయి, ఎప్పుడైనా కాలు నొప్పి ఉంది అనుకోండి, ఆ టైంలో కాలు నొప్పి తెలియదు, తలనొప్పి తెలియదు, ఏమి అన్ని మాయమైపోతాయి, అవి కూడా దాటం. నెక్స్ట్ మనస్సు ఇంకా ఉంటుంది, మనసులో ఏంటంటే ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు మెల్లిగా మెల్లిగా మనల్ని ఏం చేస్తాయంటే కిందకి లాగుతూ ఉంటాయి, ఆలోచనలు కూడా మనం బియాండ్ దట్ వెళ్తాం, అంటే ఆలోచనలు లేని స్థితి వస్తుంది, అప్పుడు వచ్చేదాన్ని మౌనము అంటాం. కాబట్టి జపం చేస్తున్నప్పుడు, మంత్ర జపం చేస్తున్నప్పుడు, మన ఇష్ట దైవమైన సవితా ధ్యానం చేసుకుంటున్నప్పుడు, గాయత్రి మాతను ధ్యానం చేస్తున్నప్పుడు, మంత్రజపం ఆగిపోయినా చాలా మంచి విషయమే, అలాగే కళ్ళకు ఎదురకుండా ప్రాక్టీస్ చేయగా చేయగా అవుతుందంటే ఖచ్చితంగా మనం అలా తలుచుకోగానే గాయత్రి మాత, లేకపోతే తలుచుకోగానే రాముడు, తలుచుకోగానే కృష్ణుడు, తలుచుకోగానే ఆంజనేయ స్వామి, ఇలాగా ఎవరైనా కనిపిస్తారు దత్తాత్రేయుడు, ఆ రూపం కూడా వెళ్ళిపోతుంది. రూపం ఉంటే ఇంకా మనం మణిపూరక చక్రంలో ఉన్నట్టు, మణిపూరక చక్రం ఇవన్నీ దాటేయాలి, దాటే చక్రం ఉండాలి, ఆకాశంలో ఉండాలి, దానిపైన ఇంకా ఆకాశం అంటే మళ్ళీ విశుద్ధి, ఇంకా పైకి వెళ్తే ఆజ్ఞ, ఆజ్ఞ దగ్గర ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చి అక్కడ ఉంటాం. సో ఆ స్థితికి మెల్లిగా తీసుకెళ్తూ ఉంటుంది ఎవరు, మంత్రము, మంత్ర అధిష్టాన దేవత. కాబట్టి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో వారు మనకేసి ప్రేమతో, మనకేసి కరుణతో, మనకేసి మన వైపుకేసి అనమాట, మనకేసి అండి మన వైపు దయతో, మన వైపు అనుగ్రహంతో చూస్తున్నారు. ఆ రెండు కళ్ళ నుంచి ప్రేమ అనుగ్రహం వర్షం పడుతుంది మన మీద, పడి మనల్ని పవిత్రులను చేస్తుంది. మన దేహంలో దోషాలు ఉంటాయి, ఎందుకంటే తినకూడదు ఎన్నో తింటూ ఉంటాం మనం, తెలియదు మనకు అవి తినకూడదా అని. మనం ఎవరన్నా చెప్తే తప్ప, మామూలుగా చెప్పేవాళ్ళు అన్నీ తినచ్చు సార్, మీకు ఎందుకు, మీరు ధ్యానం చేసుకోండి అని చెప్తారు. అన్నీ తినేటట్టు అయితే ఇంకా భగవద్గీత ఎందుకు? కాబట్టి భగవద్గీత చదువుకోవాలి ప్రాథమికంగా. దాంట్లో ఏ ఏ వస్తువులు తినచ్చు, ఏవేవి తినకూడదు, రెండు ఉండవు, తినచ్చు అని ఉండదు, తినకూడదు అని ఉండదు. సత్వగుణం వాళ్ళు ఇవి తింటారు అని ఉంటుంది. సత్వగుణం కావాలంటే అవి తినాలి, రజోగుణం వాళ్ళు ఇవి తింటారు, రజోగుణం కావాలి మనకు అనుకుంటే అవి తినాలి, తమోగుణం బాగుంటుందండి అనుకుంటే తమోగుణంలో చెప్పినవి తినచ్చు. అంతే తప్ప ఇవే తినాలని ఉండదు, ఇవి తినకూడదని ఉండదు. సత్వగుణం గురించి ఎందుకు అంత స్ట్రెస్ చేస్తాడంటే అది భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళటానికి, తర్వాత ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే సత్వగుణం దాటితే. ఈ మూడు గుణాల్లో సత్వగుణం చాలా మంచిది, కానీ అది కూడా దాటాల్సినదే. ఆ సత్వగుణం ముందర అలవాటు చేసుకుంటే దాటేది. కాబట్టి సత్వగుణ లక్షణాలు, సత్వగుణంలో ఏ రకం పనులు చేయమన్నాడు, ఏ రకమైన తిండి తినమన్నాడు, ఏ రకమైన యజ్ఞం చేయమన్నాడు, ఏ రకమైన శ్రద్ధ ఉండాలన్నాడు, ఇవన్నీ కూడా మనం భగవద్గీత చదువుకుంటే తెలుస్తుంది. అవి నేర్చుకుంటూ ఆ మనస్సును కూడా దాటేస్తే మౌనం వస్తుంది. మౌనం వచ్చినంత మాత్రమే సరిపోదు. ఈ మౌనం వచ్చిన తర్వాత ఇంకా ఏం చేయాలంటే, మీ అందరూ దేవాలయాలకు వెళ్తారు, చాలా మంది వెళ్తుంటారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు వెళ్ళలేదు అనుకోండి, అది వేరే విషయం. వెళ్ళిన దేవాలయం ప్రతి చోట కూడా అద్దాల మహల్ అని ఉంటుంది, అద్దాల గది ఒకటి. ఆ అద్దాల గదిలోకి వెళ్తే ఏం కనిపించాలి, ఒక ఉయ్యాలు ఉంటుంది. ఆ ఉయ్యాల్లో ఆ గుడి ఎవరిదైతే, సపోజ్ కనకదుర్గమ్మ వారి గుడి అనుకోండి విజయవాడ, ఆ ఉయ్యాల్లో కనకదుర్గమ్మ వారు ఉంటారు, ఉయ్యాల మీద అవన్నీ కూర్చోబెట్టి చుట్టూ పైన కింద అంతా కూడా అద్దాలే ఉంటాయి. ఆ అద్దాల గదిలోకి మనం వెళ్తే ఎవరుంటారు అక్కడ, ఎదురుకుండా ఉయ్యాల్లో అమ్మ, ఎదురుకుండా తేజ, లేదా సూరప్రహాలు అనురాధ గారు, అంతే తప్ప రెండో వాళ్ళు ఉండరు. ఇంకా టికెట్ ఇచ్చి లావల పంపించిన వాళ్ళకే వెళ్ళిపోయి వాడు ఉండకూడదు ఇంకా, ఎందుకంటే అది ఒక సాధనం. మన సాధన అనుకుండా చక్కగా బ్రేమిండో వీటిలో వెళ్తే అనుకుని పలకాలి. ఆ లోపల వెళ్తే ఏమవుతుంది, అద్దాల గది మధ్యలో అమ్మవారు ఉంటే, ఎదురుకుండా మనం ఉంటే, ఎటు చూసినా అమ్మాయి ఉంటుంది, ఎటు చూసినా మనమే ఉంటాం. ఇటువైపోయినా ఉంటుంది, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, అమ్మల నుంచి ఈ ఎలా చూసినా సరే జగన్మాత ఎదురుకుండా భక్తుడు. ఎస్, అలాగే అలాగే పోతుంది చూడ అడగను ఎవరు తేజ చెప్పమ్మా హలో చెప్పమ్మా ఇక్కడ రికార్డ్ అవుతుంటుంది మీకు ఫోన్లో అనిపిస్తుందా? సరేనా, అందుకని ఇప్పుడు అమ్మవారి ఆలయంలోకి వెళ్తే అద్దాల మహల్లో అమ్మవారు ఉంటుంది, మనం ఉండం. ఎటు చూసినా అంతే, ఆ సీన్ మారదు. ఎటు అయినా పైన కింద ముందు కనుక అంతా అదే ఉంటుంది. దాని అర్థం ఏంటి, నువ్వు ఎవరినైతే ధ్యానం చేస్తున్నావో వారు, నువ్వు తప్ప ఇంకేం గుర్తుండకూడదు, అసలు నువ్వు కూడా మర్చిపోవాలి, అమ్మని చూస్తూ ఉండాలి అంతే. సో ధ్యానంలో మనం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డెవలప్ అవుతున్నామంటే మనకు మన దేహం గురించి స్పృహ ఉండదు, అంటే దేహం గురించి ఏమి పట్టదు. నెక్స్ట్ మన ప్రాణం ఎలా ఉంది, హాయిగా ఉందా, బాగుందా, వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి మెల్లిగా. ఆ పైన ఇంకా మనస్సులో కోరిక, మనస్సులో ఆలోచనలు ఇలాంటివన్నీ మెల్లిగా ఆగిపోయి అంతటా ఉన్న ఆ జగన్మాత, గాయత్రి మాత, నేను ఉన్నాను అనే ఒక స్ఫురణ ఉంటుంది. ఇంకా అక్కడ అహంకారం ఉంటుంది, అది కూడా అమ్మలో కలిసిపోవాలి అనే ఒక భావనతో మనం అలాగ తదేకంగా ప్రార్థన చేస్తే మంచుగడ్డ నీళ్లగా కరిగినట్టు, నీళ్లు ఇంకా వేడెక్కితే ఏమవుతుంది, ఆవిరిగా అయిపోయి అంతటా వ్యాపించినట్టు మన చేతనత్వం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కరిగిపోతుంది. కరిగిపోయి కరిగిపోయి ఆవిరయ్యి అంతటా వ్యాపించిన భగవత్ తత్వంతో మనం కూడా ఒకటవుతాం. ఈ రకంగా ఏమవుతుందంటే మన చేతనత్వంలో ఒక అనంతమైన మార్పు వస్తుంది. మార్పు ఒక రోజులో వస్తుందా, రెండు రోజులు వస్తుంది కదా, చెయ్యిగా చెయ్యిగా వస్తుంది. చెయ్యిగా చెయ్యిగా వచ్చిన దానికి స్టెబిలిటీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఒకసారి చెయ్యగానే వచ్చింది అనుకోండి, ఫస్ట్ వచ్చేసింది కదా అనుకుంటాం, వచ్చేదు. అది ఎలా ఉంటుందో రుచి చూపించడానికి గురువు చేయగలడు ఆ పని. గురువు చేస్తాడు తప్ప మళ్ళీ మళ్ళీ మనం దాన్ని అందుకోవడానికి మన ప్రయత్నం ఉండి తీరాలి. ఇప్పుడు రెండు రోజులు నా కష్టమైన లెక్కలు ఉన్నాయనుకోండి, గురువు ఏం చేస్తాడు, బోర్డు మీద లేకపోతే ఎలాగో చెప్పి మనకు ఇది ఎలా చేయాలో నేర్పుతాడు తప్ప అది మళ్ళీ మనకు బాగా అర్థం అవ్వాలంటే మనమే చేసుకోవాలి. అంతే తప్ప ప్రతిసారి ఆయన చెప్తే మనకే వస్తుంది రాదు. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ స్పూన్ ఫీడింగ్ అని చెప్పేవారు మాస్టర్. ఒక హింట్ ఇస్తారు, ఆ హింట్ని పట్టుకుని మనం జాగ్రత్తగా అల్లుకుంటూ మన మనస్సుకున్న లక్షణాలు చెప్పారు గురువు గారు. మొట్టమొదటి చెప్పుకున్నాం మనం ఏంటి, ఒకటి స్మృతి, రెండవది కల్పన, మూడవది చింతన. ఆ స్మృతి అంటే గురువు చూపించిన మార్గాన్ని గుర్తు తెచ్చుకోవాలి, ఇలా ధ్యానం చేయమన్నారని గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత కల్పన, కల్పన అంటే ఊహించుకోవాలి, ఇలా పిక్చరైజ్ చేసుకోవాలి. ఇదిగో జగన్మాత, గాయత్రి మాత ఇంత అందంగా ఉంటుందంటే ఇంకంతకంటే అందంగా ఉన్నవాళ్ళు ఉండకూడదు, అంత బాగా ఊహించుకోవాలి. అదైన తర్వాత నెక్స్ట్ చింతన, దాని గురించే ఆలోచించాలి, దాని గురించే ఆలోచించాలి, ఇంకే ఆలోచన రాకూడదు. అలా చేయగా చేయగా ఉందంటే ఆలోచన కూడా యద్భావం తద్భవది. మనం గాయత్రి మాత గురించి లేకపోతే సవిత గురించి అలా ఆలోచిస్తుంటే మన చేతనత్వం మొత్తం దానిలా మారిపోతుంది అనమాట. భ్రమర కీటక న్యాయం ఇందాక చెప్పుకుని చూసారు, అలా మారిపోయిన తర్వాత ఇంకా మిగిలింది ఏమి ఉండదు. కైవల్యం, కైవల్యం అంటే ఒక్కటే అమ్మ ఉంటుంది అంతే, మనం కూడా అమ్మలో ఒకటై ఉంటాం అలా. ఈ రకమైన స్థితి ఎందుకు మనం సాధించాలి అంటే మన స్థితి అదే అసలైంది, అసలైన ఆ స్థితి నుంచి జారి కింద పడ్డం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మెల్లిగా మెట్లు పైకి ఎక్కి 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 గోల్డెన్ స్టైర్స్ అని చెప్పి మేడం హెచ్బి బ్లావెట్స్కి ఇచ్చారు, అలాగా ఒక్కొక్క మెట్టు ఎక్కి దివ్య జ్ఞాన ఆలయానికి ఇవి మెట్లు అని చెప్పి ఇచ్చారు. ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కి మనం దివ్య జ్ఞానాలయంలోకి ప్రవేశించి దివ్య జ్ఞాన స్వరూపులుగా మారాలి. దివ్య జ్ఞానం అంటే ఏమీ లేదు, బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మ సంబంధించిన విషయం. ఆయన విషయం ఏంటంటే పరమానందం. గురువుకి ఒక శ్లోకం ఉంది, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం త్వం నమామి. సద్గురు ఎలాంటి వాడు అంటే భావాలకు అతీతుడు, త్రిగుణాలకు అతీతుడు, అలాంటి పరమాత్మ స్వరూపుడికి. ఈ పరమాత్మ ఏదో మాటలతో అందడు, మాటలకి దొరకడు, ఆలోచనలకి దొరకడు, ఎవరు చెప్పలేరు ఆయన గురించి. ఎలా తెలుస్తుందంటే ధ్యానం వల్ల మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎన్ని ఉపన్యాసాలు చెప్తున్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా చేయవలసింది ధ్యానము. ఆ ధ్యానంలో నాకు ఇష్ట దైవం నా ఎదురుగుండా ఉన్నాడు, మర్చిపోకూడదు ఇది. ఎప్పుడు నా మనం ఎప్పుడు ధ్యానానికి కూర్చున్న మొట్టమొదటి అనుకోవాల్సింది ఏంటి, నా ఎదురుగుండా నా ఇష్ట దైవం ప్రత్యక్షంగా నాతో కూర్చుని ఉన్నాడు. అంటే డూ అంటే పురుషుడు లేదా స్త్రీ అలా అనుకోలేదు, గాయత్రి మాత లేదా గాయత్రి మాత నా ఎదురుగుండా ఉంది. ఆవిడ సర్వవ్యాపి, అంతటా ఉంది, ఒక ఫోటోలోనే కాదు విశ్వంతా అణువణుగా నిండుంది, నాలో కూడా ఉంది, బయట లోపల బయట అంతా ఉన్నదే ఆవిడ. అలాంటి సర్వవ్యాపి ఆవిడికి తెలియంది లేదు, సర్వ జ్ఞాన సముద్ర లేదా సర్వజ్ఞ అంటాం సింపుల్గా, సర్వజ్ఞ అలాగే సర్వవ్యాపక సర్వసమర్థ, ఈ మూడు లక్షణాలు ఉన్న మళ్ళీ లక్షణాల్లో ఉంటేనే మనం అర్థం చేసుకోగలం. కాబట్టి అలా అంటున్నాం, నీళ్ళకి ఉన్న శక్తి కంటే ఆవిరికి ఉన్న శక్తి ఎక్కువ అని మనందరికీ తెలుసు. అంటే ఆకారం కంటే ఆ నెక్స్ట్ స్టేజ్లో ఉన్న దానికి శక్తి ఎక్కువ, కాబట్టి గుణాల కంటే గుణాతీత స్థితికి శక్తి ఎక్కువ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నాన్నగారు అని చెప్పి గుంటూరులో ఉండేవారు, వారు చెప్పిన మాటల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, నీళ్ల కంటే ఆవిరికి శక్తి ఎక్కువ. అందుకని మీరేం చేయాలంటే మీ మనస్సుని అనే నీళ్ళని ఆవిరి అనే శక్తిగా మార్చేయండి, ఆవిరి అనే శక్తిలోకి వెళ్ళండి, అప్పుడు మీకు అనంత శక్తితో సంబంధం వస్తుంది. ఆ దివ్య మాత ఎప్పుడూ మిమ్మల్ని చూస్తోంది, గాయత్రి మాత నాకేసి చూస్తోంది, నా ప్రతి కదలికని గమనిస్తోంది. ఎవరికన్నా ఫోన్ చేసి మాట్లాడుతున్నాం, అవతల వాళ్ళని ప్రేమగా మాట్లాడుతున్నా, వెక్కిరిస్తూ మాట్లాడుతున్నా, లేకపోతే వాళ్ళ చేత ఏమన్నా మనం పనులు చేయించుకోవడానికి కావలసినట్టుగా మనం డిప్లొమసీ ప్లే చేస్తున్నామా, ఇలాంటివి మనకు తెలుసు. ఇవన్నీ ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని అమ్మను చూస్తోంది, గాయత్రి మాత చూస్తోంది, గాయత్రి మాత స్వరూపులైన పరమపూజ్య గురుదేవులు చూస్తున్నారు, దాదా గురుదేవులు చూస్తున్నారు, లేకపోతే శ్రీరామకృష్ణులు చూస్తున్నారు అనుకుంటూ మనం డే టు డే లైఫ్లో మనం నిత్యం ధ్యానం చేసుకోవాలి. అంతే తప్ప ఏదో 5 నిమిషాలు కళ్ళు ముచ్చుకుని కూర్చున్నంతసేపు కాదు. ఒకటి ఏదైనా ఆర్టికల్ రాయాలనుకున్నా, ఆర్టికల్ రాస్తున్నంతసేపు ఆర్టికల్ని చూస్తున్నాడు ఆయన, నా మనసును చూస్తున్నాడు, నేనేం రాస్తున్నాడో చూస్తున్నాడు అని అనుకుంటూ అలాగే ప్రతిక్షణం ఆయనతో మనం సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, మనమే ఏర్పరచుకోవాలి. ఎందుకంటే మనమే దూరంగా వచ్చేసాం కాబట్టి. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా బాగా చెప్పారు నాన్నగారు, అంటే ఆయన బాగా చెప్పారు నేను అనకూడదు, ఎందుకంటే ఆయన సాక్షాత్తు రాధా సఖి. భగవంతుడికి నేను ఎలా ఉంటే నన్ను మెచ్చుకుంటాడు భగవంతుడు అని ఆలోచించాలట, అలాగే గురువు ఎలా ఉంటే నేను నన్ను మెచ్చుకుంటాడు గురువు అని మనం ఆలోచించుకోవాలి. గురువు గారు పనిచేయాలనుకున్నప్పుడు నేను ఏ ఏ పనులు చేస్తే గురువు నన్ను మెచ్చుకుంటాడు, అట్లీస్ట్ ఆ మెచ్చుకోలు కోసం అన్నా సరే మనం పనులు చేయాలి. అలాగే జగన్మాత ఏ ఏ రకాలుగా మనం ఏ ఏ గుణగణాలతో ఉంటే మనల్ని మెచ్చుకుంటుంది, మనల్ని ప్రేమగా చూస్తుంది, ఆ లక్షణాలు ఏమిటి అని మనం వెతుక్కోవాలి. మనంతటా మనం వెతుక్కోవాలి, వెతుక్కొని మనం తెచ్చుకోవాలి. గురువు చెప్తే ఏమవుతుందంటే అవి నువ్వు చెప్పావు కాబట్టి నేను తెచ్చుకుని అంటాడు, దానివల్ల వాడికి అంత పటుత్వం ఉండదు, చేసేవాడికి శ్రద్ధ అంత వాటి మీద ఉండదు. మీరు చెప్పారు మేము చేసే ఉంటారు, అందుకని చెప్పరు గురువులు, అది దాంట్లో చిత్రమైన విషయం. మనమే కొన్ని నేర్చుకోవాలి. ఎస్, ఈ లక్షణాలు గురు భక్తుల చరిత్రలు చదువుతుంటే ఒక్కొక్కళ్ళ చరిత్రలో ఒక్కొక్క లక్షణం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి లక్షణాన్ని పట్టుకొని మనం దాన్ని ఆ గుణాన్ని అలవాటు చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఈకే మాస్టర్రావు చెవిడ చెప్తారు, ఇతరుల్లో లోపాలు ఎప్పుడూ కనిపెట్టడానికి ప్రయత్నం చేయవు, ఇతరుల్లో మంచి గుణాలు చూడటానికి ప్రయత్నం చేయి. ఇతరులలో మంచి గుణాలు చూడటం కన్నా ఆ గుణాలలో నచ్చినవి ఏవైతే నీకున్నాయో వాటిని ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టాలి, ఇంకా మంచిది, నిన్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుంది అంటారు. ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకని మనం భగవంతుడి గుణాలు ఏ భక్తుల చరిత్రలు చదువుతున్నా దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, ఆ స్పెషాలిటీ ఏమిటని క్యాచ్ చేయాలి. మనంతా మనం అంతే తప్ప అవి కూడా గురువు చెప్పాలి అనుకోకూడదు, అది క్యాచ్ చేసి దాన్ని మన జీవితంలో ప్రాక్టీస్ చేయాలి. ఒకళ్ళు సహనం గురించి బాగా చెప్తారు, షిరిడీ సాయి ఉన్నారనుకోండి, ఓర్పు వహించు, ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తారు, ఓర్పు వహించు, ఓర్పు వహించు, ఓర్పు వహించు, శ్రద్ధ సబూరి, శ్రద్ధ సబూరి. అవంటే ఏంటి అసలు, వాటికి ఉన్న శక్తి ఏమిటి అని మనం బాగా సచ్చరిత్ర చదివి అర్థం చేసుకుని మనం ప్రాక్టీస్ చేయటం మొదలెడితే వాటికి గొప్పదనం అర్థమవుతుంది తప్ప ఊరికే శ్రద్ధ సబూరి, ఓర్పు వహించు అని మంత్ర జపంలా చేస్తే ఏమి రాదు. నిత్య జీవితంలో వీటిని మనం ప్రాక్టీస్ చేయటం, ఆ సంఘటన వచ్చినప్పుడు ఓర్పు వహించామా లేదా, ఆ సంఘటన వచ్చినప్పుడు మనం శ్రద్ధతో ఉన్నాం లేదా, ఆ సంఘటన వచ్చినప్పుడు సబూరి ఉందా లేదా. అలాగే ఇంకో చోట ఇంకొకటి చెప్తారు, ప్రేమ సంపదగిన ఎత్తి శత్రువు తన చేకత చిక్కినేని కీడు చెయ్యరాదు, వసక మేలు చేసి పొమ్మనిటి చాలురా విశ్వదాభిరామం ఇంద్రవేమ. అంటే చంపడానికి వచ్చిన వాడిని కూడా మనం ఏం చేయాలి, రక్షించాలి. అది చేస్తున్నావు లేదా అంటే ప్రాక్టీస్ చేస్తే కానీ తెలియదు, నిజంగా చంపడానికి వచ్చాడు ఉండవు. మనలో ఆ నిష్ట అవి ఎలా ఉంటే వాడు మనసులో మార్పు వచ్చి వాడు వెళ్ళిపోతాడు ఏం చేయకుండా. మరి గురువు గారి చరిత్ర లేదు, తోటాలు పెట్టి పేలుస్తాడు నాలుగైదు ఏకంగా, ఆయనకి దెబ్బలు తగులుతాయి చెప్ప చచ్చిపోరు గురువు గారు. అలాగా ధ్యానము అనేది మనని భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళే మార్గం అనమాట. అందుకని దాని మీద పూర్తి శ్రద్ధ ఉంచాలి, పూర్తి నిష్ట ఉంచాలి, ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకోవాలి ధ్యానం చేసుకోవడానికి. ఎటు పడితే అటు, ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా రోజు ఒకే సమయానికి రోజు మానకుండా పొద్దున్న సాయంత్రం ఎంతసేపు మనం అనుకున్నా అంతసేపు ప్రాక్టీస్ చేయాలి. దీనికి ఏం టెన్షన్ రాకూడదు, అయ్యి బాబు టైం అయిపోతుంది అని హడావడి పడకుండా మనం లైఫ్ స్టైల్ని అడ్జస్ట్ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా. ఆ ఏడింటికి చేస్తాం అనుకోండి, కరెక్ట్గా ఒక నిమిషం దాకా ఏడుకి పరిగెట్టుకుంటూ వచ్చి కూర్చోకూడదు, ఒక 5 నిమిషాలు ముందరే అక్కడికి వచ్చి తాపీగా హాయిగా కూర్చుని రిలాక్స్డ్గా అప్పుడు ధ్యానంలోకి వెళ్ళాలి. ఇవన్నీ కూడా మనం బాగా ప్రాక్టీస్ మీద తెలుస్తూ ఉంటుంది. మనం ఆల్రెడీ మనం 14 రకాల సాధనల్లో ఓంకారం ఉచ్చరిస్తున్నప్పుడు బంగారు రంగు బ్రహ్మరంధ్రంలో పడుతుంది, తర్వాత భూ అన్నప్పుడు నాభిచక్రంలో పసుపు రంగు పడుతుంది, భువ అన్నప్పుడు తెల్లటి రంగు మస్తిష్కంలో మనస్సులో పడుతుంది, సూక్ష్మ శరీరంలో, స్వహ అన్నప్పుడు కారణ శరీరంలో బ్లూ కలర్ పడుతుంది అని చెప్పుకున్నాం. ఈ కంగారు కంగారుగా చేయకుండా ఓం అని ఆగాలి. ఆగి అనంతుడు, శాశ్వతుడు, సనాతనుడు, సర్వవ్యాపి, అకారుణ కరుణా సముద్రుడు ఇలాంటివన్నీ చెప్పుకున్న లక్షణాలన్నీ ఉన్న ఆ పరమాత్మ యొక్క దివ్యమైన బంగారు రంగు తేజస్సు నా బ్రహ్మరంధ్రంలో నాలోంచి నాలోకి ప్రవేశిస్తోంది అనుకోవాలి. ఓంకారం అయింది ఎప్పటికీ. తర్వాత భూ అన్నప్పుడు ఆ పరమాత్మ నుంచి ఆ స్వర్ణిమ సూర్యుడు, ఉదయిస్తున్న సూర్యుడి నుంచి పసుపచ్చ రంగు కిరణాలు నా నాభిచక్రంలోకి వెళ్తున్నాయి. అంత భౌతిక దేహం అంటే పరిపుష్టంగా ఆరోగ్యంగా తయారవుతుంది. భగవంతుడు గురువు, గురువే భగవంతుడు, ఆయన కార్యక్రమాలు చేయడానికి తగ్గట్టుగా ఈ బాడీ తయారవుతుంది అనుకోవాలి. అలాగే మనస్సు, భువ అన్నప్పుడు మనస్సు అంతా కూడా తెల్లటి వెలుగుతో నిండిపోతుంది, వివేకంతో నిండిపోతుంది. నేను చెయ్యవలసిన పనులే చేస్తున్నాను, నేను కోరుకుని చెయ్యదలచిన పనులు చెయ్యట్లేదు, అలాంటి వివేకం నాలో గురువు అనుగ్రహంలో వస్తుంది. తర్వాత స్వహ, నాలో దుర్గుణాలన్నీ బయటికి పోయి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అహంకారం ఇలాంటివన్నీ పోయి ప్రేమ, కరుణ, సేవ ఇలాంటి దైవీ లక్షణాలు నాలో ప్రవేశిస్తున్నాయి అని అనుకుంటున్నంత సేపు ఏమవ్వాలి, భూ భువ స్వహ అని స్పీడ్గా వెళ్ళిపోకూడదు, భూ ఆగాలి. ఆగినప్పుడు పసుపు రంగుతో నాభిచక్రం అంతా నిండిన భావన రావాలి, మళ్ళీ ఆ కలర్ కనిపిస్తుంది మెల్లిమెల్లిగా చేయగా చేయగా. ఆ తర్వాత భువహ అన్నప్పుడు తెల్లటి వెలుగు ఈ నుదుటి మీద పడుతున్న క్లియర్గా టచ్ తెలుస్తుంది, అది తెలియాలి. తర్వాత స్వహ అన్నప్పుడు హృదయం దగ్గర అంటే చెస్ట్ మీద బ్లూ కలర్ కిరణాలు పడుతున్నాయి, మనలో దైవీ లక్షణాలన్నీ జాగృతం అవుతున్నాయి. ఆ తర్వాత తత్సవితుర్వరైన్యం, మళ్ళీ సూక్ష్మ శరీరంలో తెల్లటి వెలుగు పడుతుంది, వివేకం పూర్తిగా జాగృతమవుతుంది. భర్గో దేవస్య ధీమహి, నీలిరంగు హృదయంలో పడుతుంది, దైవీ లక్షణాలు బాగా వృద్ధి చెందుతుంది. తర్వాత ధియోయోన ప్రచోదయాత, నాభిచక్రం, పసుపు రంగు, భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో అవన్నీ సత్కర్మలుగా ఈ దేహంతో మనం చేయడానికి తగ్గట్టుగా దేహం తయారవుతుంది. ఈ భావన ఎప్పుడు అలా తిరుగుతూ ఉండాలి. వీటిలోనే భూ భువ స్వహ మొట్టమొదటి సెకండ్ ఫైర్, అంటే తత్సవితుర్వరైన్యం సెకండ్ ఫైర్. సెకండ్ ఫైర్ ఏంటి, సోలార్ ఫైర్. భర్గో దేవస్య ధీమహి థర్డ్ ఫైర్ అంటే శుచి, థర్డ్ ఫైర్ అంటే శుచి, డివైన్ ఫైర్ అనమాట, ఎలక్ట్రిక్ ఫైర్. తర్వాత ఫస్ట్ ఫైర్ థియోయోన ప్రచోదయ, ఫైర్ బై ఫ్రిక్షన్, పావక, నావి దగ్గర పావక, ఈ మస్తిష్కంలో పవమాన, హృదయంలో శుచి, ఈ 3 రకాల అగ్నులు జాగృతం అవుతాయన్నమాట. అవి మనల్ని సూర్య సమానంగా తయారు చేస్తాయి. గాయత్రి మంత్రం ఈ ధ్యానం వల్ల సూర్య సమం అవుతాము మనం, అంటే ఆల్రెడీ వరకు మనం చెప్పుకున్నాం వీటిని, కానీ మనకు ఏ ఏ లక్షణాలు ఏ ఏ భావనలు ఉండాలి ఇవి చాలా క్లియర్గా ఉండకపోతే ఎంతకాలం గాయత్రి చేసినా ఏది రాదు. ఒక ఫార్ములా అని చెప్పి మాస్టర్ ఇచ్చారు, ఆ ఫార్ములా ప్రకారం వెళ్తే మనందరం ఫోర్త్ డైమెన్షన్లోకి వెళ్తాం. ఆ ఫోర్త్ డైమెన్షన్లోకి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలని ఒక మాస్టర్ కోరిక తీరాలనే భావనతో మీకు ఇది చెప్పడం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమంతు లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు వర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్య దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాస్సంతు జీవంతు శరదాంశితం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థమా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.